హబక్కూకు గ్రంథము మొదట అధ్యాయము పదమూడు వచనం నేను చదువుతా ఉన్నాను. హబక్కూకు గ్రంథం మొదట అధ్యాయం 13వ వచనం. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా. బాధించువారు చేయి బాధను నువ్వు దృష్టింపజాలవు గదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? ఇక్కడ హబక్కూకు గ్రంథకర్త మరి దేవుని యొక్క అంటే దేవుని యాక్చువల్ గా తను దేవుణ్ణి ప్రశ్నిస్తా ఉన్నాడు. మరి ఆ దినాల్లో మరి ఇస్రాయల్ ప్రజలకు కలిగిన నాశనం కానీ లేకపోతే తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉండటం చూసి ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉన్నాయని రకరకాల ప్రశ్నలు ఆయన మనసులో మెదులుతా ఉన్నాయి. దేవునితో అవన్నీ మరి హబక్కూకు మాట్లాడుతా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగంలో ఒక మాటను మనం ధ్యానం చేస్తా ఉన్నాం. అదేమిటంటే నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది కదా. మన ప్రభు ఆయన మనం సేవించే దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎంతగా ఆయన పరిశుద్ధత గురించి ఇక్కడ భక్తుడు ఏమని వర్ణిస్తానంటే ఆయన కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది. కాబట్టి అవర్ గాడ్ ఇస్ సచ్ ఎ హోలీ గాడ్ దట్ హీ కెనాట్ ఈవెన్ వాచ్ ఈవిల్. ఆయన దుష్టత్వాన్ని చూడలేడు, దుష్టత్వాన్ని చూసి సహించలేడు, లేకపోతే ఆయన మౌనంగా ఉండలేడు, భరించలేడు అనమాట. కాబట్టి పాపం అంటే మన దేవునికి అది అసహ్యం అనమాట. కీర్తనల గ్రంథంలో కూడా మనం ఒక మాట చదువుతాం. కీర్తనల గ్రంథం 5వ కీర్తన. ఐదవ కీర్తన 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. కాబట్టి ఇక్కడ పాపం చేసేవారు లేకపోతే పాపము దేవునికి అసహ్యమైనది. దుష్టత్వాన్ని చూసి దేవుడు ఆనందించే దేవుడు కాదు కదా. హీ ఆర్ గాడ్ డస్ నాట్ డిలైట్ ఇన్ సిన్. ఆయన పాపము విషయంలో ఆనందించడు, దాన్ని అసహించుకుంటాడు. చెడుతనానికి ఆయన యొక్క చోటు లేదు, దుష్టులకు ఆయన యొక్క చోటు లేదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మన దేవుడు ఎంతో పరిశుద్ధుడు అనమాట. ఆయన మరి మనుషులమైన మనల్ని ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు. మరి ఆది కాండలో మనం చూస్తే మొట్టమొదటిగా దేవుడు మనుషులను సృష్టించినప్పుడు ఆదాము హవను ఆయన చేసినప్పుడు వారితో ఆయన ఎంతో చక్కగా మరి వారిని ఎంతో ప్రేమించినట్లు చూస్తాం. వారితో ప్రతిరోజు చల్లపోటు వచ్చి ఆయన సమయం గడిపినట్లుగా చూస్తాం. ఆయనేమో గొప్ప దేవుడు, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, అయినప్పటికీ మనుషులతో ఆయన ఎంతగా మరి వాళ్ళని ఎంతగా ప్రేమించాడంటే, వాళ్ళకి ఎంతటి స్థానం ఇచ్చాడంటే, ప్రతిరోజు ఆయనే వారి వద్దకు వచ్చి వాళ్ళని కలుస్తా ఉండేవాడు. ఆయన దేవుడు, ఆయన మహా మరి సింహాసనం అందు ఆసీనుడై ఉండి దూతల చేత పొగడబడేవాడు అయినప్పటికీ ఆయన మనుషుల దగ్గరకు వచ్చి వాళ్ళతో సమయం గడుపుతా ఉండేవాడు. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి పలానా టైంలో పలానా చోటకు మీరు రండి, అక్కడికి వచ్చి నన్ను కలుసుకోండి, రోజు నా దర్శనం చేసుకోండి, వెళ్ళండి కదా. కానీ విచిత్రం ఏమిటంటే మన దేవుడు ఎంతగా మనుషులను ప్రేమించాడంటే ఆయనే ప్రతిరోజు వాళ్ళ దర్శనం కోసం వస్తూ ఉండేవాడు అనమాట. కదా. మనుషులు సాధారణంగా దేవుని దర్శనం కోసం వెళ్తారు, కానీ దేవుడే మనుషులను ప్రేమించి వాళ్ళతో కలుసుకోవటానికి ఇష్టపడేవాడు, వాళ్ళతో కలిసి గడపటం ఆనందించేవాడు ఆయన. అటువంటి అంత ప్రేమించిన దేవుడు, మరి మనుషులు ఎప్పుడైతే పాపం చేశారో, ద డే యాడమ్ అండ్ ఈవ్ హ్యావ్ కమిటెడ్ సిన్ దే హ్యాడ్ టు సీ అన్ అనదర్ గాడ్, ఆయన మరొక ఆ సమయంలో వాళ్ళు మరొక దేవుడిని చూడాల్సి వచ్చింది. చూసారు, అప్పుడు దాకా ఎంతో ప్రేమించే దేవుడు, పలకరించే దేవుడు. కానీ ఆ దినాన ఏమీ ప్రేమ లేదు, ఏమీ పలకరింపు లేదు. వారిని ఆయన గట్టిగా ఖండించినట్లు చూస్తాం, శిక్షించినట్లు చూస్తాం కదా. పాపం విషయమై వాళ్ళతో ఏమీ రాచి పడకుండా కదా ఆయన వెంటనే వాళ్ళ ఏదైనా తోట నుండి కూడా పంపించి వేసినట్లు చూస్తాం. చూసారా, చెడుతనములకు ఆయన ఎంత చోటు లేదు, ఆయన ఎంత చోటు లేదు. ఆయన ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు నిజమే, కానీ ఆయన ప్రేమ పాపాన్ని మాత్రం అంగీకరించదన్నమాట. పాపం చేయటానికి ఆయన ప్రేమ లైసెన్స్ కాదు, ఆయన కృప లైసెన్స్ కాదనమాట. కాబట్టి చాలా మంది దేవుడు ప్రేమామయుడు అనుకుంటారు. నిజమే, ఆయన ప్రేమామయుడే, కానీ ఆయన న్యాయవంతుడు, ఆయన పాపాన్ని శిక్షిస్తాడు ఖచ్చితంగా. కాబట్టి అందుకని పాపముతో మనం పాపముతోనూ అలాగే పరిశుద్ధుడైన దేవునితోనూ మనం కలిసి ఉండలేం. అందుకనే పాపాన్ని మనం కూడా అసహించుకోవాలన్నమాట, పాపాన్ని మనం కూడా ద్వేషించాలన్నమాట. మన దేవుడు ఎలాగా ఆయన పాపాన్ని ద్వేషిస్తా ఉన్నాడో మనం కూడా అలాగ పాపాన్ని ద్వేషించవలసిన వాళ్ళమైనా. అపోస్తలుడైన పౌలుని గురించి ఒక మాట ఉంది, అపోస్తల కార్యముల గ్రంథం, అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 16వచనం. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణం విగ్రహములతో నిండియుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయెను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినము నా సంత వీధుల్లో తను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చాను. చూసారా, పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు, మరి అది గ్రీకు కేంద్రం అన్నమాట, గ్రీస్ రాజధాని ఏథెన్స్. జ్ఞానానికి మరి ఏథెన్స్ ప్రసిద్ధి అన్నమాట. అయినప్పటికీ అక్కడ వాళ్ళు ఆత్మీయ సంబంధమైన ఆత్మ సంబంధమైన అజ్ఞానంలో ఉన్నారు, విగ్రహాలతో నిండి ఉన్నారు. కాబట్టి పౌలు ఆ పట్టణంలో మరి మౌనంగా ఉండలేకపోయాడు, ప్రశాంతంగా ఉండలేకపోయాడు. అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. కాబట్టి అతని ఆత్మ వేదన చదువుతా ఉందన్నమాట. వాళ్ళ గురించి ఎంతో భారముతో రోషముతో నింపబడ్డాడు. అందుకనే వాళ్ళు కనపడిన వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళతో వాదిస్తూ ఉన్నాడు, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చూసారా, కాబట్టి పాపం, ఆ విగ్రహారాధన, ఆ విగ్రహారాధన యొక్క విపత్తు, అక్కడ అన్ని రకాలైన పాపాలు ఉంటాయి. కాబట్టి విగ్రహారాధన అంటే అది ఒకటే ఉండదు, కాబట్టి దానితో అన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. ఆ పాపాలను చూసినప్పుడు, ఆ యొక్క చీకటి అంధకారమైన బ్రతుకులను చూసినప్పుడు పాల్ కుడ్ నాట్ టాలరేట్, దాన్ని సహించలేకపోయాడు. వెంటనే వాళ్ళ విషయంలో అతడు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ వాళ్ళ కొరకు ప్రయాసపడటం మొదలు పెట్టాడు అన్నమాట. కాబట్టి అటువంటి వైఖరి మనకు కూడా ఉండాలన్నమాట. పాపం విషయంలో ఏదో లూజ్గా మనం ఉండటానికి వీల్లేదు కదా. అందుకని కీర్తనల గ్రంథంలో మనం ఒక మాట చదువుతాం కదా, కీర్తన 97వ కీర్తన 97వ కీర్తన 10వ చరణం 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహ్యించుకునుడి. చూసారా, కాబట్టి ఎవరైనా దేవుని ప్రేమిస్తే వారు చెడుతనాన్ని ప్రేమించడానికి వీల్లేదన్నమాట. కాబట్టి వి కెనాట్ లవ్ బోత్ గాడ్ అండ్ సిన్. ఆర్ గాడ్ ఈజ్ అ హోలీ గాడ్ అందుకనే మనం చెడుతనాన్ని అసహించుకోవాలి. ఆయన చెడుతనాన్ని అసహించుకుంటాడు. మనం కూడా ఆ ఎక్కడ లీనియన్స్ ఇవ్వడానికి వీల్లేదు అనమాట. పాపం అంటే పర్లేదు అనే వైఖరి మన దగ్గర ఉండడానికి వీల్లేదు అనమాట. దాన్ని ఖచ్చితంగా ఎదిరించాలి కదా. అందుకనే రక్తం కారణతగా మీరు పాపం విషయంలో పోరాడలేదు అని హెబ్రిల్ రాసిన పత్రికలో మరి 12వ అధ్యాయంలో రాస్తా ఉన్నాడు కదా. కాబట్టి పాపం తలాగా మనం పోరాడాలన్నమాట. పాపం తలాగా దాన్ని అసహించుకోవాలి. దాన్ని ఏమాత్రం దరిచేరనివ్వటానికి వీల్లేదు. అది చిన్నదైనా పెద్దదైనా కదా. తర్వాత ఒక ఉదాహరణ, ఒక వ్యక్తిని మనం చూస్తాం. సంఖ్యాకాండం సంఖ్యాకాండం 25వ అధ్యాయము ఏడవ వచనం నేను చదువుతున్నాను. యాజకుడైన అహరోను మనుమరుడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇస్రాయేలిని వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని అనగా ఆ ఇస్రాయేలిని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇస్రాయేల్లో నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడినైన ఫీనెహాసు వారి మధ్య నేను ఓర్వలేని దానిని, తాను ఓర్వలేకపోవటం వలన ఇస్రాయేల్ మీద నుండి నా కోపం మళ్లించెను, గనుక నేను ఓర్వలేకయుండి ఇస్రాయేల్ ను నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లను, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇస్రాయేల్ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసెను. కాబట్టి ఇక్కడ మరి ఫీనెహాసు అహరోను యొక్క మనుమడు, ఎలియాజర్ కుమారుడు, ఆ ఫీనెహాసు మరి దేవుని విషయమై అతనికి ఉన్నటువంటి ఆసక్తి ఇక్కడ మనం గమనిస్తాం. అదేమిటంటే అక్కడ అందరు కూడా మరి పాపంలో మునిగిపోయి ఉన్నారు, ఇస్రాయేల్ యొక్క మరి ప్రత్యేకంగా యవనస్తులు పురుషులు వాళ్ళంతా. అయితే ఆ విషయం మరి ఇస్రాయేల్ నాయకుడైన మోషే అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలందరూ కూడా ప్రత్యక్ష గుడారం దగ్గరికి చేరి అందరూ ఏడవటం మొదలు పెట్టారు ఆ పాపాన్ని చూసి. తర్వాత పాపం వలన వస్తున్నటువంటి భయంకరమైన తెగులు, దానితో అనేకులు మరణించటం, అవన్నీ చూస్తూ ఆ భయంకరమైన దేవుని ఉగ్రత ప్రజల మీదకి దిగొస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా చాలా వేదనతో బాధపడతా ఉన్నారు. అయితే ఆ సమయంలో మరి అక్కడే ఒక వ్యక్తి సాహసించి వాళ్ళందరి ఎదుటే ఒక స్త్రీని తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఒక ఇస్రాయేలీయుడు వెళ్తా ఉంటే అతని విషయమై అందరూ ఏడుస్తా ఉన్నారు, ఏమి చేయలేకపోతా ఉన్నారు. కానీ అతడు లేచాడు, నడుము బిగించాడు. ఈ పాపాన్ని ఇలాగ మనం చూస్తూ సహించడానికి వీల్లేదని చెప్పి వెంటనే వెళ్లి మరి ఆ ఇద్దరిని అతడు ఈటితో పొడిచినట్లు మనం చూస్తాం. ఎప్పుడైతే అతడు ఆ రీతిగా పాపం మీద తన కోపం, పాపం మీద తన అక్కస్ తీర్చుకున్నాడో వెంటనే దేవుని ఉగ్రత కూడా ఆగిపోయినట్లు చూస్తాం. చూసారా? కాబట్టి నా వంటి వాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ, నా మనసు కలిగిన వాడు ఒకడు ఉన్నాడు, నేను ఓర్వలేనట్లుగా అతడు కూడా పాపమును ఓర్వలేకపోతా ఉన్నాడు అని దేవుడు అతన్ని బట్టి సంతోషించి, అతన్ని బట్టి దేవుడు నెమ్మది పొంది మరి ఆ యొక్క ఉగ్రతను వెంటనే నిలిపివేసినట్లు చూస్తాం. చూసారు? దేవుని ఉగ్రతను ఆపిన వాడుగా మనకు కనపడతా ఉన్నాడు. చూసారా? కాబట్టి పాపం విషయమే మన వైఖరి ఇలాగుండాలన్నమాట. అంటే మనం కూడా ఏదో చంపాలని కాదు, కాని పాపాన్ని మనం అంతగా అసహించుకోవాలి, పాపాన్ని అంతగా మనం ద్వేషించాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉందన్నమాట. కాబట్టి పాపాన్ని మనం ఎలా చూస్తా ఉన్నాం, పాపాన్ని ఎలా చూస్తా ఉన్నాం? పాపాన్ని పర్లేదులే అనుకుంటా ఉన్నామా? లేకపోతే అది దేవుని కోపం పుట్టిస్తుంది, కాబట్టి అది మనల్ని కూడా మనకు కూడా అది అసహ్యంగా ఉంటుందా, లేకపోతే మనం దాన్ని చూసి చూడనట్లుగా, మనం దాన్ని ప్రేమిస్తున్నట్లుగా, లేకపోతే అది ఏదో లాభదాయకం అన్నట్లుగా దాన్ని ఎటువంటి వైఖరితో చూస్తా ఉన్నాం. చూసారు కాబట్టి ఎలియాజరు కుమారుడు ఫినిహాసును బట్టి దేవుడు ఎంతో సంతోషించాడు. వెంటనే దేవుడు ఆయన ఉగ్రతను ఆపేశాడు. అంతేకాకుండా ఎలియాజర్ ఆ యొక్క ఫినిహాసుతో దేవుడు ఒక నిబంధన కూడా చేశాడు, అతడు అతని సంతానం నిత్యం నా సన్నిధిలో నిలిచి ఉంటారు, వాళ్ళకి నేను ఆ స్థానాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లు చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో నిలబడటానికి కావలసింది పరిశుద్ధత, దేవుని సన్నిధిలో నిలబడటానికి కావలసింది పరిశుద్ధత. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. ఈరోజున ఒకసారి మన జీవితాలను పరీక్షించుకోవాలి. జస్ట్ మనం పరిశుద్ధులుగా ఎందుకు ఉండాలో ఒక జస్ట్ ఒక 3-4 కారణాలు నేను మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. రండి దేవుని వాక్యం చూద్దాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక, యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము రెండు 3 వచనాలు నేను చదువుతాను. 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం మీకు ఏమవుతుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, గనుక ఆయనను పోలి ఉందని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చే ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇక్కడ మనం చదివిన భాగంలో మనకు ఒక నిరీక్షణ ఉంది కదా. ఏమిటి ఆ నిరీక్షణ? మనం ప్రభుతో సదాకాలం ఉండబోతా ఉన్నాం. వి హ్యావ్ ఎ హోప్, ఆర్ హోప్ ఈజ్ అబౌట్ హెవెన్. కాబట్టి ఒక శుభప్రదమైన నిరీక్షణ, ప్రభుతో సదాకాలం ఉంటామనే గొప్ప నిరీక్షణ దేవుడు మనకిచ్చారు కదా. మన ప్రభు ఆయన వాగ్దానం చేశారు, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచి వెళుతున్నాను, నేను నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి నేను ఉండు చోటున మీరును ఉండులాగున, నాతో కూడా మీరు ఉండులాగున నేను మీ కొరకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని కొనిపోతానని ప్రభు చెప్పారు. కాబట్టి మనం దాని కొరకే ఎదురు చూస్తా ఉన్నాం, దాని కొరకు నిరీక్షిస్తా ఉన్నాం, మనం కనిపెడుతూ ఉన్నాం. నేను ప్రభుతో ఉండాలి, నేను ప్రభు రాజ్యంలో ఉండాలి. కాబట్టి ప్రభుతో ఉండాలి, పరిశుద్ధ రాజ్యంలో ఉండాలంటే మనం పరిశుద్ధపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూసారా? కాబట్టి అందుకని ఇక్కడ చెప్పబడింది, ఆయన ఎంత నిరీక్షణ పెట్టుకునే ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్లుగా తన్ను కూడా పవిత్రునిగా చేసుకుని. కాబట్టి ఎవరికైతే ఈ నిరీక్షణ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తమను తాము పరిశుద్ధులుగా కాపాడుకోవాలి. ఈ లోకం పాపంతో నిండి ఉంది, అయితే మనం ఈ లోకానికి చెందిన వారం కాదు. వీఆర్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్, మనం పరలోక పౌరులం, మనం పరిశుద్ధ రాజ్య పౌరులం. కాబట్టి మనం పరిశుద్ధంగానే మన జీవితాలను కట్టుకోవాల్సి ఉందన్నమాట. మనం ఎక్కడ ఈ లోకముతో, ఈ లోక నటనతో, ఈ లోక పోకడలతో మనం కలిసిపోవటానికి వీల్లేదన్నమాట. కాబట్టి ప్రభుతో పరలోకంలో ఉండాలంటే మనం ఖచ్చితంగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. అందుకనే మరి ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది కదా, చివరిలో 22వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో, నిషిద్ధమైనదేదియు అందరు ప్రవేశించదు. సరే, కాబట్టి నిషిద్ధమైన దానికి అంటే అపవిత్రమైన దానికి అక్కడ ఏమీ తావులేదు. చూసారా? కాబట్టి నిషిద్ధమైన దాన్ని అంటే అక్కడ పాపాన్ని అక్కడ నిషేధించారు. కాబట్టి సిన్ కెనాట్ ఎంటర్ హెవెన్. పరిశుద్ధత పరలోకాన్ని స్వతంత్రించుకోలేదు. కాబట్టి మనం అందుకనే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధతే పరలోకానికి మరి వెళ్ళటానికి మరి అది అంగీకరించబడతారు అన్నమాట. కాబట్టి ఓన్లీ హోలీనెస్ విల్ బి యాక్సెప్టెడ్. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుతో ఉండలేరు, పరలోకంలోకి వెళ్ళలేరు. కాబట్టి పరలోకాన్ని గురించిన నిరీక్షణ మనకుంటే, ప్రభుతో ఉండాలనే ఆశ మనకుంటే, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, తను తాను పవిత్రునిగా చేసుకున్నాను. చూసారా, అందుకని మన కొరకు ప్రభు ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టారు, మనల్ని మనం మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయనతో ఉంచడానికి అన్నమాట. కాబట్టి మొట్టమొదటి కారణం పరిశుద్ధులుగా ఎందుకు ఉండాలంటే, మనకు ఒక నిరీక్షణ ఉంది పరిశుద్ధ రాజ్యంలో ఉండాలని. కాబట్టి పరలోక రాజ్యంలో ఉండడానికి పరిశుద్ధత ప్రధానం, పరిశుద్ధం ఎంతో అవసరం. ఇది మొదటి కారణం అన్నమాట. తర్వాత రెండవది, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం, మొదటి అధ్యాయం పద్నాలుగో వచనం, మొదటి అధ్యాయం పద్నాలుగో వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు జ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయ్యుండు. అలాగే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయము 18వ వచనం, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయుందును, వారు నా ప్రజలయుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నా కుమారులను కుమార్తెలనయుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. ఈ రెండు భాగాలను చూస్తే మన తండ్రి, మన పరలోక తండ్రి ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన మనతో ఉండాలంటే, మనం ఆయన పిల్లలుగా ఆయనతో ఉండాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాల్సిందనమాట. ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండాలి. ఎక్కడ పాపమునకు మనం చోటు ఇవ్వకూడదు కదా. గత కాలంలో ఉన్న ఆశలు, ఈ లోక ఆశలను అనుసరించి, అజ్ఞాన దశలో ఉన్న పూర్వపు ఆశలను అనుసరించి మనం నడవటానికి వీల్లేదు. మనల్ని పిలిచిన ప్రభు పరిశుద్ధుడు, మన తండ్రి పరిశుద్ధుడు. కాబట్టి మనం ఆయన పిల్లలుగా ఉండడానికి పరిశుద్ధత ఎంతో ప్రధానం. కాబట్టి పరిశుద్ధత లేకపోతే ప్రభుతో మనం సంబంధంలో కొనసాగలేము. కాబట్టి మన సంబంధానికి ఇది ఎంతో ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి పరిశుద్ధత కలిగి జీవించడం ఎంతో అవసరం. మన ప్రభు ఎలాగా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడో కదా, ఆయన పరిశుద్ధుడైన ప్రకారం ఆయన్ని మనం ఇమిటేట్ చేయాలి కదా, ఆయన్ని పోలి మనం నడుచుకోవాలి, ఆయన మనకు మాదిరి. కాబట్టి ఆయన్ని మనం చూడాలి కానీ మన ఈ లోకాన్ని చూడటానికి వీల్లేదు, లోకాన్ని అనుసరించడానికి వీల్లేదు. మనుషులు వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, ఎవరు ఎలాగున్నప్పటికీ మన తండ్రి పరిశుద్ధుడు, మనం సేవించే దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి ఆయన వలె మనం ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉందన్నమాట. కాబట్టి ఈరోజు మన జీవితాన్ని పరీక్షించుకుందాం. మన దేవుడు పరిశుద్ధుడు కదా, ఆయన పాపాన్ని ఎంత మాత్రము వరవలేడు, ఆయన సహించలేడు. కాబట్టి ఆయనకు అసహ్యమైనది మనకు కూడా అసహ్యం అవ్వాలి. కాబట్టి మన జీవితాల్లో పరిశుద్ధతను కలిగి జీవించడానికి ఇష్టపడతాం. ఇది రెండవ కారణం అన్నమాట, మన తండ్రి పరిశుద్ధుడు. ఒక ఉదాహరణ నాకు గుర్తొస్తా ఉంది. ఒక సేవకుడు, ఆయన ఒక ఫారిన్ కంట్రీ వెళ్ళాడంట, అటు యూరోపియన్ కంట్రీలో ఒక దేశానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఏదో మరి సువార్త పని నిమిత్తం వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఆయనకి, అంటే ఆయన ఉండడానికి ఒక ఇంట్లో ఆయనకి చోటు ఇచ్చారంట. ఆ యొక్క చర్చికి సంబంధించిన విశ్వాసుల ఇంట్లో ఆయన ఉండడానికి ఒక రూమ్, అక్కడ ఇంటి పేరు అక్కడ ఉండొచ్చు అని చెప్తే ఆయన ఇంటికి వెళ్ళారంట. అక్కడ అక్కడ రెస్ట్ తీసుకుంటా ఉన్నాడంట. ఆయన ఆ ఇంట్లో మరి ఆ ఇంటి వాళ్ళకి ఒక పాప ఉందంట, ఒక చిన్న పాప, మేబీ 10 ఇయర్స్, 8 ఇయర్స్ అలాగ ఉంటుంది అనమాట ఆమె వయసు. ఆ చిన్న పాప చూసినప్పుడు ఆయన ఆ పాప చాలా చక్కగా మంచిగా బట్టలు వేసుకొని ఉందంట, చాలా అంటే డీసెంట్ గా డిసిప్లిన్డ్ గా ఉందంట. అప్పుడు అక్కడ ఆల్రెడీ ఆయన దేశంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన గమనించాడు ఏమిటంటే అక్కడ అంతా మరి విచ్చలు విడతానం, లేకపోతే అసలు బట్టలు సరిగ్గా లేకపోవటం, ఎలా పడితే అలాగా మనుషులు ఫ్యాషన్ టైప్ లో వాళ్ళందరూ మరి విచిత్రమైన వస్త్రాలతో చాలా ఎంతో అసహ్యకరంగా వాళ్ళు కనపడతా ఉన్నారు, అవన్నీ గమనిస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇంట్లో వచ్చినప్పటికి ఈ పాప ఎంతో చక్కగా మరి నీట్ గా వస్త్రాలు వేసుకుని ఉంటాం చూసి ఆయన అడిగాడంట, ఏమా మరి నేను బయట చూస్తా ఉంటే వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు గాని పెద్దోళ్ళు గాని అందరు కూడా చాలా మరి విచ్చలవిడిగా వాళ్ళు వస్త్రాలు వేసుకున్నారు, మరి నువ్వేంటి ఇంత చక్కగా వస్త్రాలు వేసుకుని కలగా వాళ్ళకిలాగా ఉండాలనిపించట్లేదా, వాళ్ళకిలాగా ఫ్యాషన్ గా ఉండాలనిపించట్లేదు అని అడిగాడంట. అడిగితే ఆ పాప చెప్పిన మాట ఏమిటంటే, మై మాస్టర్ డిడ్ నాట్ టెల్ మీ టు డూ సో అని చెప్పిందంట. చూసారా, నా యజమానుడుకు అలా ఉంటే ఇష్టం ఉండదు, ఆయన నాకు అలా ఉండటానికి ఆయన నన్ను అనుమతించలేదు అని చెప్పి. సరంటే నేను ఇలాగ ఉండటమే నా యొక్క యజమానుడికి, లేకపోతే నా దేవునికి నా తండ్రికి ఇదే ఇష్టం, కాబట్టి నేను ఇలాగే ఉంటానని చెప్పిందంట. చిన్నపిల్ల మాట విన్నప్పుడు ఆయనతో ఆశ్చర్యపోయాడంట. కాబట్టి పిల్లరా, మనం కూడా మన ప్రభువుకి ఏది ఇష్టమో, మన ప్రభుకి ఎలాగా ఉండటం ఇష్టమో అలాగ మన జీవితాలను కట్టుకోవాలన్నమాట. అంతేగాని ఏదో వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా మనం ఉండడానికి వీల్లేదనమాట. కాబట్టి మనం మన ప్రభువుని చూడాలి, మన ప్రభువుని పోలి నడుచుకోవాలన్నమాట. ప్రియులైన పిల్లల వెళ్ళి ప్రభువుని పోలి నడుచుకుని పౌలు రాస్తా ఉన్నాడు. కాబట్టి మన ప్రభు పరిశుద్ధుడు కాబట్టి ఆయన వలె పరిశుద్ధులుగా మనం జీవించాలన్నమాట. తర్వాత మూడవ కారణం, ఇంతవరకు రెండు కారణాలు చూసుకున్నాం. ఒకటి, పరలోకపు నిరీక్షణ మనకు ఉంది కాబట్టి మనం పరిశుద్ధులుగా జీవించి పరలోకం చేరటానికి సిద్ధపడాలి. తర్వాత రెండవది, పరిశుద్ధుడైన ప్రభువును మనం సేవిస్తా ఉన్నాం, పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం తండ్రిగా కలిగి ఉన్నాం కాబట్టి మనం పరిశుద్ధులుగా జీవించాలి. తర్వాత మూడవది, రండి తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతున్నాను. మీరు పరిశుద్ధులొకటి ఏ అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటి ఏ దేవుని చిత్తము, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధతయందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొను వలన అది ఎరిగినటియే దేవుని చిత్తం. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులకుటికే దేవుడు మనల్ని పిలిచను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. చూసారా, ఇక్కడ ఇక్కడ ఒక మాట చదువుతా ఉన్నాం. అదేమిటంటే, మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. అంతేకాదు ఆయన ఒక రోజున ఏం చేస్తాడంట చూసారా, ప్రభు వీటన్నిటి విషయమే ప్రతిదండన చేయవాడు. కాబట్టి వీటన్నిటిని గురించి ఒక రోజున ఆయన న్యాయం తీర్చిపోతా ఉన్నాడు, ఆయన శిక్ష విధించిపోతా ఉన్నాడు. కాబట్టి ఆర్ గాడ్ ఈస్ కమింగ్ టు జడ్జ్, ఆయన తీర్పు తీర్చడానికి రాబోతా ఉన్నాడు కదా. ఆయన ఆయన మనకు ఒక రోజు తీర్పు తీరుస్తాడు మన యొక్క క్రియలన్నింటిని గురించి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను. గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. కాబట్టి ఆయన ఒక న్యాయపు దినాన్ని నిర్ణయించున్నాడు. ఒకరోజున ఆయన న్యాయం తీర్చడానికి రాబోతా ఉన్నాడు. మొదటిసారి ఆయన రక్షకుడిగా వచ్చాడు, అయితే రెండోసారి ఆయన తీర్పు తీర్చడానికి న్యాయాధిపతిగా రాబోతా ఉన్నాడు, రైచియస్ జడ్జ్. కాబట్టి ఆయన యొద్ద ఏ పాపమునకు అంటే ఆయన ఏ పాపమును అనుమతించడం అన్నమాట. ఏ పాపమైనప్పుడు ఆయన క్షమించడు, అప్పుడు క్షమాపణ దొరకదు, కేవలం న్యాయం. కాబట్టి ఓన్లీ జస్టిస్ విల్ బి డెలివర్డ్, నో ఫర్గివ్నెస్. కాబట్టి ఆయన తీర్పులో మనం పడుకొని ఉండాలంటే, ఆ శిక్షకు గురి కాకుండా ఉండాలంటే, ఆ దండను మనం తెచ్చుకోకూడదంటే, మనల్ని మనం పరిశుద్ధంగా కట్టుకోవాల్సింది. పాపానికి చోటు ఇవ్వకుండా, ఆయనకు అయిష్టమైనది అసహ్యమైనది పాపం, దాన్ని దూరంగా ఉంచవలసింది అన్నమాట. కాబట్టి పాపానికి చోటిస్తే ఒక రోజున ప్రతి దండను గురవుతాం. మన ఘటాలను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఘనత విషయం ఘనత యందును పరిశుద్ధత యందును మన ఘటాలను కాపాడుకోవాలి. అంటే ఘనంగా మనం ఉండాలి, అంతేగాని ఘనహీనమైన అసహ్యమైన ఆ పాపానికి మనం చోటు ఇవ్వకూడదు, అమర్యాదగా ప్రవర్తించకూడదు. కాబట్టి ఒక రోజున తీర్పు ఉంది అనే భయం కలిగి పాపం చేయకుండా మనం ఉండాలన్నమాట. ప్రభు ఆయన ప్రేమమయుడే, కానీ ఆ రోజున న్యాయాధిపతికి రాబోతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కృపాసనమున వద్దున్నాడు. ఆయన ఎందుకు వచ్చేవారికి సమయోచితమైన సహాయం చేస్తాడు, పాపాలను క్షమిస్తాడు ఇప్పుడు. కానీ ఒక రోజున ఆయన న్యాయాధిపతిగా ధవళ సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు ఇంకా ఆయన అయ్యా తప్పు అయిపోయిందంటే ఇంకా ఆ రోజు ఇంకే క్షమాపణ దొరకదు. చూసారా, ముందుగా యెహోషువా వాళ్ళని అడిగాడు, యెహోషువాతో దేవుడు చెప్పాడు నీలో పాపం ఉన్నది అని చెప్తే ముందే వచ్చి అయ్యా ఇదిగో ఆ పాపం నాలోనే ఉందయ్యా అని చెప్పి ఆకాని ఒప్పుకుంటే ఒకళ్ళు క్షమాపణ పొందేవాడేమో. కానీ లాటరీ వేసి అంతా పట్టుబడిన తర్వాత చివరికి ఆయన మీదకి వచ్చిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటా ఉన్నాడు. అప్పుడు ఇంకేం క్షమాపణ లేదు, నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి అతనికి శిక్ష విధించినట్లు చూస్తాం. కాబట్టి అతిక్రములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. కాబట్టి ఈ సమయంలో మనం దేవునికి లోబడితే మనం ధన్యులమవుతాం, క్షమాపణ పొందుతాం. ఒకవేళ అలాగే పాపాన్ని కప్పుకొని ఉంచుకుంటే ఒక రోజున పాపం మనల్ని శిక్షకు గురి చేస్తుంది. ఈ లోకంలో తప్పించుకోవచ్చు, ఈ లోకంలో డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి శిక్షలు తప్పించుకోవచ్చు, కేసులు కొట్టేయించుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా ఈ లోకంలో ఇవన్నీ సాధ్యం అవచ్చు. కానీ పరలోకంలో అదేమీ సాధ్యం కాదు. అక్కడ ఎవరైనా సరే గనులైనా అల్పులైనా సామంతులైనా సామాన్యులైనా అందరూ కూడా అక్కడ ఏకరీతిగా నిలబడతారు, తీర్పు పొందుతారు. కాబట్టి ఆ న్యాయ సింహాసనాన్ని గురించి భయంతో మనం పాపానికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధంగా మన జీవితాలను కాపాడుకోవాలి. ఇది మూడో కారణం. తర్వాత నాలుగవది రండి, పేతురు రాసిన మొదటి అధ్యాయంలోనే ఇంకొక మాట చదువుతున్నాం, 22 నుండి
మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుటి చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమత్యు గడ్డి పువ్వలే ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. చూసారా,
ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనకిచ్చాడు. చూసారా, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునే వారయ్యుండి ఒకరినొకడు వికృతముగా ప్రేమించడు. ఎందుకంటే వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి, అంటే దేవుని వాక్యం ద్వారా మనల్ని దేవుడు పుట్టింపజేశాడు. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు, ఈ వాక్యము పరిశుద్ధంగా ఉండాలని మనల్ని హెచ్చరిస్తా ఉంది. దేవుడు మన చేతిలో పెట్టిన ఈ వాక్యము మనం రోజు చదువుతూ భుజిస్తూ లేక ఈ వాక్యాన్ని మనం పఠిస్తూ పాటిస్తూ ఉన్నాం కాబట్టి వాక్యం మనల్ని పరిశుద్ధత గురించి అది ఎంతో హెచ్చరిస్తా ఉంది. ఈ వాక్యం కలిగి ఉన్న వాళ్ళు పాపం చేయలేరు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా, కీర్తనకారుడు దావీదు చెప్తా ఉన్నాడు, నా హృదయంలో నేను నీ వాక్యాన్ని ఉంచుకున్నాను, నీ ఎదుటి నేను పాపము చేయకుండాట్లు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో ధ్యానిస్తారో, ఎవరైతే దానికి లోబడే హృదయాన్ని విధేయత చూపే హృదయాన్ని కలిగి ఉంటారో వారు పాపం చేయలేరు. కాబట్టి వాక్యాన్ని దేవుడు మనకిచ్చారు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి. పాపం ఏంటో, పరిశుద్ధత ఏమిటో, దేవుని చిత్తం ఏంటో, దేవునికి వ్యతిరేకమైనది ఏమిటో అంతా దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని కలిగి ఉన్న వారు పాపము చేయలేరు. వాక్యాన్ని అనుసరించేవారు పాపం చేయలేరు అనమాట. కాబట్టి వాక్యం లేక చీకట్లో ప్రజలు అంధకారంలో జీవిస్తా ఉన్నారు. వారికి తెలియదు పాపం ఏంటో, పరిశుద్ధత ఏమిటో. వారికి తెలియదు దేవుని శిక్ష ఏంటో, దేవుని ఉగ్రత ఏంటో, లేకపోతే దేవుని రాజ్యం, పరలోకం, నరకం, వీటిని గురించి వారికి పూర్తిగా అవగాహన లేదు. కానీ దేవుడు వీటన్నిటినీ మనకు ముందు ఉంచారు. దేవుడు మనకిచ్చిన వాక్యం మనం పరిశుద్ధపరచబడటానికి దేవుడు మనకిచ్చారు. కాబట్టి దేవుని వాక్యాన్ని కలిగి ఉన్న మనం ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే మనం పరిశుద్ధులుగా జీవించగలుగుతాం. కాబట్టి వాక్యాన్ని కలిగి ఉన్న మనం పరిశుద్ధంగా జీవించవలసిన వాళ్ళమే ఉన్నాం. ఎక్కడ పాపానికి మనం చోటు ఇవ్వడానికి వీల్లేదు అనమాట. తర్వాత చివరిగా ఐదవ కారణం, మనం పరిశుద్ధులకు ఎందుకు ఉండాలో. ఇంతవరకు నాలుగు విషయాలు చూసాం కదా. ఒకటి, మనకు ఒక నిరీక్షణ ఉంది, పరలోకంలో ప్రభుత్వం సదా ఉండాలనే నిరీక్షణ. ఆ నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి, ఆ నిరీక్షణతో జీవిస్తున్నాం కాబట్టి మనం పరిశుద్ధులుగా జీవించాలి. తర్వాత రెండవది, మన ప్రభు మనల్ని పిలిచిన ప్రభు మన తండ్రి ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధులుగా మనం కూడా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు కాబట్టి మనం పరిశుద్ధులుగా జీవించాలి. మూడవది, ఆయన తీర్పు తీర్చబోతా ఉన్నాడు. ఒక రోజున ఆయన అందరికీ వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వబోతా ఉన్నాడు, ప్రతిదండన చేయబోతా ఉన్నాడు. కాబట్టి మనం ఆ విషయం జాగ్రత్త కలిగి ఉండి పరిశుద్ధులుగా మనం ఉండాలన్నమాట, తీర్పులో పడకుండా, ఆ యొక్క శిక్ష కొని తెచ్చుకోనకుండా. తర్వాత నాలుగోది, దేవుడు మనకు తన పరిశుద్ధ వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన చిత్తానంతా ఆయన మనకు తెలియపరిచాడు తన వాక్యంలో. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాల్సిన అవసరం ఉంది. తర్వాత చివరిగా ఐదవది, రండి రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరో, ఇంకా భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవటం అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవు తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడ్ల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగాని క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. చూసారా, ఇక్కడ ఐదో ప్రాముఖ్యమైన కారణం, మన ప్రభు మనల్ని ప్రేమించాడు, ఆయన మన కొరకై ప్రాణమిచ్చాడు. ఆయన మన కొరకు చనిపోయాడు. అందుకనే మనం పరిశుద్ధులుగా ఉండాలన్నమాట. మనం పాపులమై ఉండగా, మనం భక్తిహీనులమై ఉండగా, మన శత్రువులమై ఉండగా మనల్ని మన ప్రభు ప్రేమించాడనమాట. మనల్ని పాపాల నుండి విడిపించడానికి, మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చడానికి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని ధారపోసాడు. కాబట్టి ఆయన ఆశ అది మనం పరిశుద్ధులుగా ఉండాలని. మన పాపములో నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక ఆయనే మన కొరకు మరణించాడు. ఆయనే మన కొరకై మనల్ని ఆయన చంపటం ఇష్టం లేక ఆయనే మన కొరకు చనిపోయాడు. మనల్ని నరకంలో పడవేయటం ఆయనకి ఇష్టం లేక మన స్థానంలో ఆయన మరణించాడు. కాబట్టి ఆయన కోరేది అదే, ఆయనలో మనలో పాపం తొలగిపోవాలి, పరిశుద్ధంగా మనం జీవించాలి. సిలువ పాపాన్ని దేవుడు ఎంత ద్వేషిస్తా ఉన్నాడో చూపిస్తా ఉంది. చూసారు, దేవుని ప్రేమను తెలియజేస్తుంది ఒకవైపు, అంతేకాకుండా పాపం అంటే దేవునికి ఎంత అసహ్యమో, పాపం అంటే దేవునికి ఎంత కోపమో సిలువ తెలియజేస్తా ఉంది. కాబట్టి మన కొరకే మరణించిన ప్రభు ఇంకా పాపములో మనం జీవించకూడదు, ఇంకా పాపంలో మనం కొనసాగకూడదని మన కొరకు ఆయన మరణించాడు. మన పాపం ముందు నిలిచి ఉండటానికి, పాపంలో కొనసాగటానికి కాదు, ప్రభు మరణించింది, తిరిగి లేచింది. ఆయన మరణించి తిరిగి లేవటం యొక్క ఉద్దేశం ఇదే, మనం ఇక పాపంలో జీవించకూడదు, పరిశుద్ధతలో మనం కొనసాగాలని. కాబట్టి మనం పరిశుద్ధులు అయితే ప్రభు యొక్క మరణం సఫలమైనట్లు అనమాట. మనలో ఇంకా పాపం వెలుబడి చేస్తా ఉంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉంది, ఆయన యొక్క గాయాలను మనం ఇంకా రేపిన వాళ్ళం అవుతామంట. చూసారా, కాబట్టి రక్షణ పొంది కూడా అంటే యేసు ప్రభు యొక్క ప్రేమను రుచి చూచి తెలుసుకొని మరలా పాపం చేస్తే, చూసారా, హెబ్రూ రాసిన పత్రికలో ఒక భయంకరమైన మాట రాయబడింది. రండి, హెబ్రూ రాసిన పత్రిక రెండు, ఆరో అధ్యాయము 3వ వచనం లేక 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేచి బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు. గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. చూసారా, కాబట్టి ఒకసారి దేవుని ప్రేమను రుచిచూచి ఆయన కృపను పొంది, క్షమాపణ పొంది, రక్షణ పొంది మరలా తప్పిపోతే, మరలా అవిధేయులుగా జీవిస్తే, మరలా పాపానికి చోటిస్తే, పాపంలో కొనసాగుతూ ఉంటే మరలా సిలువ వేస్తున్నట్లంట దేవుని. చూసారా, దేవుని కుమారుని బాహాటంగా అవమానపరుస్తున్నట్లంట. కాబట్టి ఆ రీతిగా పాపానికి మనం చోటు ఇవ్వకుండా పరిశుద్ధంగా ఉండటానికే ప్రభు మనల్ని రక్షించారు, ప్రభు మన కొరకు చనిపోయారు. కాబట్టి మన ప్రభుకి సంతృప్తినిచ్చేది ఏమిటంటే పరిశుద్ధపరచబడిన వారు కదా. పరిశుద్ధపరచబడిన వారిని చూస్తే ఆయన, నా యొక్క మరణం వ్యర్థం కాలేదు, నా త్యాగం వృధా కాలేదని ఆయన సంతోషిస్తారనమాట. కాబట్టి ఈ 5 కారణాలను బట్టి మనల్ని మనం పరిశుద్ధులుగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఒకసారి మన జీవితాలను పరీక్షించుకుందాం, పరిశుద్ధతలో మనం కొనసాగించడానికి తీర్మానం చేసుకుందాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ లోడ్ అన్నా.